నీ కిందకి రాలిపోతే ఎన్ని ఆకులు లెక్కెట్టమను. ఆ తర్వాత మళ్ళీ వసంత ఋతువు రాగానే ఆ మర్రి చెట్టుకు ఆకులు వస్తాయి, కొత్తగా వచ్చిన ఆకులు ఎన్నో లెక్కెట్టమను. రాలిపోయిన ఆకులు, కొత్తగా వచ్చిన ఆకులు ఎన్నో. అన్ని జన్మల తర్వాత వాడికి మోక్షం వస్తుంది, అప్పటిదాకా మోక్షం లేదు. ఒక్క క్షణకాలం ధ్రువుడికి మతిపోయింది. ఆ తర్వాత స్వామివారు ఎలాగో ఈయనకి ధ్రువక్షితి ఇచ్చాడు. ఇచ్చినా ఇది కూడా గుర్తొచ్చి మనస్సు బెంగతో ఉందిట. వాడికి చూస్తే ఇప్పుడు వెళ్ళి చెప్పాలి కదా, నీకు అప్పుడు కానీ మోక్షం లేదని చెప్పాలంటే బాధ. అయినా సరే తప్పదు గనక ఆ చెట్టు దగ్గరకు వచ్చాడు. వచ్చి ఆ కింద కూర్చున్న ముసలాయన దగ్గరికి రాగానే ఆయన ఆనందపడిపోయి, నీకు హరికటాక్షం లభిస్తుందని నాకు తెలుసయ్యా బాబు. ఏమన్నారు హరి అనగానే, నువ్వు బాధపడతావు అన్నట్ట. పర్వాలేదు చెప్పు, మరి తప్పదు కదా అన్నాడు ఈయన. ఈయన జరిగింది చెప్పాడు. ఇది చెప్పగానే ఆ ముసలాయనకి గుండెకి చచ్చిపోతాడేమో అని ఈయన అనుకుంటే ఆయన ఎగిరి గంతులేసి, ఓహో నాకు మోక్షం, ఓహో నాకు మోక్షం అని టింగు రంగాన్ని నృత్యం చేస్తున్నట్ట. ఇది ఏమన్నా పిచ్చెక్కిపోయిందేమో, అంటే ఇంక మోక్షం ఎప్పట్లో రాదనే విషయం తెలిస్తే కొందరికి పిచ్చెక్కుద్దులండి. అలా వార్ధక్యంలో పిచ్చెక్కిందేమో, ఇలా ఆనందంతో ఎగిరి గంతులేయడం బదులు పిచ్చితో గంతులేస్తున్నాడేమో అనుకుని ధ్రువుడు, అయ్యా నేను చెప్పింది సరిగ్గా విన్నారా అంటే, విన్నాయన అందుకే ఆనందం అన్నట్ట. నాకే దుఃఖం వచ్చింది, మీకెందుకు ఆనందం వచ్చిందంటే, అప్పుడు ఆయన అన్నాడు, శ్రీ మహావిష్ణువు మాట గ్యారంటీ కార్డు అంతే కదా. మిగతా వాళ్ళకి అసలు మోక్షం వస్తుందో లేదో తెలియదు ఎన్ని జన్మలు ఎత్తినా, కానీ నాకు మాత్రం చెట్టాకులు 16,000 ఉన్నాయి, ఆ రాలిన ఆకులు 16,000, అంటే 32,000 జన్మల తర్వాతైనా మోక్షం గ్యారంటీ. ఆ నమ్మకంతో నాకు ఆనందం అన్నట్ట. నాకు నమ్మకం 32,000 జన్మల తర్వాత అయినా తప్పక మోక్షం వస్తుంది. కానీ తక్కిన వాళ్ళకో, అసలు ఎన్ని జన్మలు ఎత్తినా మోక్షం వస్తుందో లేదో తెలియదు. కాబట్టి వెయిట్ చేస్తానన్నట్ట. ఎంత ఓపికండి, ఆ ఓర్పు గొప్పది. అలాంటి ఆనందం మనం పొందాలి. ఇవాళ 4 రోజులు జపం చేసి, గురువుగారు మీరు చెప్పినట్టు నవగ్రహాలకి ప్రదక్షిణ చేశామండి, అయినా ఉద్యోగం రాలేదండి, లేకపోతే డబ్బులు రాలేదండి, కీర్తి రాలేదండి అంటే, అంటే 4 రోజులకు వచ్చేస్తున్నా 32,000 జన్మలు. ఆ జన్మల్లో ఎన్నేళ్ళు బతకాలో, ఆ జన్మలు ఎంతకాలమో, ఈ మధ్యకాలంలో నరకంలో ఎంతకాలం బాధపడతాడో, అయినా ఆయన భయపట్టల్లా. 32,000 జన్మల తర్వాత అయినా మోక్షం వస్తుంది చాలు అనుకున్నట్ట. మానవుడికి అంత పట్టుదల, నమ్మకం ఉంటే హరికటాక్షం వచ్చి తీరుతుంది. ఇప్పుడు ఈయన ఇంటికి వస్తున్నాడు. ఈలోపు నారద మహర్షి మళ్ళీ పరిగెత్తుకుంటూ వెళ్ళి, మీ అబ్బాయి వస్తున్నాడన్నట్ట. ముందు నమ్మలేదు ఆయన, కానీ నారదుని మాటలు నమ్మాలి కదా, అందుకని మళ్ళీ ధైర్యం తెచ్చుకుని, పాపం గడ్డం మీసం పెరిగిపోయి పిచ్చాళ్ళ ఉన్నాడు ఈ 6 నెలల్లో, అయినా సరే పరివారాన్ని వెంట పెట్టుకుని వచ్చాడు. భార్యలిద్దరిని వెంట పెట్టుకుని అడవికి బయలుదేరాడు. దూరంగా వస్తున్న ధ్రువుణ్ణి చూడగానే చచ్చిపోయిన కొడుకు తిరిగి వచ్చినంత ఆనందం పొందాడట. సునీతి కూడా ఆనందం పొందింది. ఎదురుగుండా వెళ్ళి కన్నీళ్లు పెట్టుకుని కౌగిలించుకుని తన కన్నీళ్లతో తలని తడుపుతూ ఉంటే తండ్రికి నమస్కరించాడు. ఇక్కడ చమత్కారం చెప్పమంటారా, ముందు ఆయన సవతి తల్లి సురుచికి దండం పెట్టి తర్వాత తల్లికి సునీతికి దండం పెట్టాడు. సురుచి సిగ్గుపడి, నాయన నేను అన్న మాటలు మనస్సులో పెట్టుకోకురా అని బాధపడుతోంది. ఆవిడికి పశ్చాత్తాపం కలిగింది. కానీ ఆయన ఏమన్నాడో తెలుసా, అసలు ముందు నువ్వే నా తల్లివమ్మ అన్నాడు. ఎందుకో తెలుసా, కన్న తల్లి రుణం ఎలాగో తీర్చుకోలేము, కానీ శ్రీహరిని తపస్సు చేసి మెచ్చించమని నువ్వు అనకపోతే నేను తపస్సు చేసేవాణ్ణా, హరి దగ్గరికి వెళ్ళేవాణ్ణా. జ్ఞానులు అలా ఆలోచిస్తారు. అజ్ఞానులైతే, ఆ అన్నాడు తెప్పావుగా, ఇప్పుడు వచ్చావా, నాకు హరికటాక్షం లభించింది, నువ్వు పో అంటారు. అలా అంటే ధ్రువుడు ఎందుకు అవుతాడు ఆయన? ఆయన మహాత్ముడు. నీవన్న మాట నాకు మహోపకారం చేసింది తల్లి, నువ్వు నిజంగా కన్న తల్లి కంటే గొప్పదానివన్నాడు. ప్రేమగా కౌగిలించుకున్నాడు, నమస్కరించాడు. ఇక తల్లికి చెప్పేక్కర్లా, ఆవిడ బ్రహ్మానందం పొందింది. తమ్ముణ్ణి ఉత్తముణ్ణి కౌగిలించుకున్నాడు. ఆ తర్వాత తండ్రి గారు ఇతన్ని తీసుకెళ్ళి ప్రజలకు పరిచయం చేశాడు. కొంతకాలం గడిచాక ఆయనకి వార్ధక్యం రాగానే, ఈ కుమారుడికి, ఇంతటి మహాత్ముడికి, ఆయన ఎవరి దగ్గర నేర్చుకోకుండానే పాండిత్యం వచ్చింది, విలువిద్య వచ్చింది, సకల విద్యలు వచ్చాయి. 64 కళలలో ఆరితేరాడు. చతుష్షష్టి విద్యలలో ఆరితేరిన కుమారుడికి పట్టాభిషేకం చేసి తపస్సుకు వెళ్ళిపోయాడు. ఆయన వెళ్ళిపోయిన కొద్ది రోజులకి సునీతి కూడా తపస్సు చాలించి, నేను ఇక్కడ ఉండలేనయ్యా, తపస్సుకు పోతాను, మీ నాన్నగారితో పాటు నేను కూడా వైకుంఠానికి పోతానని ఆవిడ తపస్సుకు వెళ్ళిపోయింది. ఇంకా తమ్ముడు ఉత్తముడు ఇతడు పరిపాలనకు వచ్చిన కొద్ది రోజులకి వేట కోసమని హిమాలయ పర్వతానికి వెళ్ళాడు. అక్కడ యక్షులతో తగాదా వచ్చింది. యక్షులు వాడిని ముక్కల ముక్కల కింద నరిగి చంపేశారు. ఇది విన్న సురుచి, అయ్యి బాబోయ్ నా కొడుకంటూ ధ్రువుడు చెప్పేలోపు పరిగెత్తుకుంటూ వెళ్ళి అడవి తగలబడుతుంటే ఆ అడవిలో కాలి బూడిదైపోయింది. చూసారా, చిన్న పొరపాటు చేసినా శిక్ష శిక్ష తప్పదు.
ఆవిడేమో కార్చిచ్చులో కాలిపోయింది. దాంతో ధ్రువుడికి దుఃఖం వచ్చి, కన్న తల్లి కంటే ఎక్కువ పెంచుకున్న నా సవతి తల్లి ఇవాళ కార్చిచ్చులో కాలిపోయింది, ఆవిడ కాలిపోవడానికి మూల కారణం నా తమ్ముడి చావు, నా తమ్ముడిని ఎంతో ప్రేమగా చూసుకున్నాను, అటువంటి తమ్ముడిని ఈ యక్షులు చంపుతారా అంటూ ఆగ్రహోదగ్గురుడైపోయి ఒక గొప్ప రథమెక్కి ధనుస్సు ధరించి హిమాలయ పర్వతాలకు వెళ్ళి 10 సంవత్సరముల పాటు యక్షులతో ఘోర యుద్ధం చేసి యక్షుల్ని ఓచుకోత కోసి పారేశాడు, నరికవతలు పారేశాడు. దాంతో యక్షులు మాయా యుద్ధం చేశారు. ఆ మాయతో ఆకాశమంతా నల్లని మబ్బులు వచ్చి రక్తం మాంసం చీము పడి ఇతను కనబడకుండా పోయాట. అంత కటిక చీకటిని మాయతో యక్షులు సృష్టించారు. దాంతో ఈ పైనున్న దేవతలు అందరూ కలిసి, సిద్ధ పురుషులు కలిసి, మను మను మని మను మను మని, మనువు యొక్క మనువణ్ణి మనుము మనుము అంటే జీవించు జీవించుమని దీవించి ఆయన దగ్గరకు వచ్చి, ఒరే నాయన నారాయణ కవచం చదువుకో ఇదంతా పోతుంది అన్నారట మాయ. వెంటనే ఆయన నారాయణ కవచం చదివి నారాయణాస్త్రం ఎక్కువ పెట్టాడు. నారాయణాస్త్రం ఎక్కువ పెట్టగానే యక్షుల మాయలన్నీ పటాపంచలైపోయాయి. అప్పుడు అస్త్రాన్ని విడిచిపెట్టగానే అందులో నుంచి 1000 లక్షల బాణాలు కత్తులు వచ్చి యక్షుల యొక్క ముక్కులు కాళ్ళు కళ్ళు కీళ్ళు చెక్కి సర్వనాశనం చేసేసాయి. ఈ యుద్ధం ఇలా జరిగితే అసలు యక్షులు బతికేటట్టు లేరు. దాంతో స్వయంభవమనువు ఎక్కడో వైకుంఠంలో ఉన్నవాడు టక్కన తన భార్యా సమేతంగా కిందకి దిగొచ్చి, నాయనా మనవడా, ఏమిటి ఈ అపచారం? నువ్వు విష్ణుమూర్తి యొక్క భక్తుడివి, విష్ణు భక్తులకి ఆగ్రహం ఏమిటి? ఎవడైనా ఎందుకు చస్తాడు? తన కర్మ వల్లే తాను చస్తాడు. నా మనవడు ఉత్తముడు, వాడు చచ్చిపోయాడనే బాధ నాకుందా? నాకు లేదు. ఎందుకు లేదు అంటే, ఈ పుట్టేవాళ్ళు పెరిగేవాళ్ళు చచ్చేవాళ్ళు కర్మఫలములు తప్ప ఎవరికి ఎవరితో సంబంధం లేదు. స్వయముగా నువ్వు ఆ ఉత్తముడు ఇద్దరు నా 2వ కొడుకైన ఉత్తానపాదుని సంతానమే. అయినా నాకు మీ మీద వ్యామోహము లేదు, వ్యామోహము లేకపోవడము లేదు. నువ్వు జ్ఞానివై ఉండాలి. ఉత్తముడనేవాడు తన కర్మవశాత్తు మానవ జన్మెత్తాడు. అతడు చేసిన కొన్ని అపచారముల వల్ల యక్షుల చేతిలో చచ్చిపోయాడు. చంపేవాడెవడు, చచ్చేవాడెవడు? చంపేది చచ్చేది అంతా పరబ్రహ్మమే. ఈ సృష్టిలో ఎవరికొవరు కూడా అపకారము చెయ్యలేరు, ఉపకారము చెయ్యలేరు. ఎవరినెవరు చంపలేరు, బ్రతికించలేరు. అన్నిటికీ వారి వారి కర్మలే మూల కారణములు. అతడు తన కర్మను అనుభవించాడు. వాడి తల్లి కూడా కర్మ ఫలితం వల్లే కార్చిచ్చులో కాలిపోయింది. కార్చిచ్చులో కాలిపోయింది అనుకుంటున్నావు, కానీ కాలిపోయింది ఆవిడ శరీరమే, ఆత్మ కాదు. ఆత్మకి నాశనం లేదు. పొరపాటును నిన్ను తిట్టిన పాపం ఆ శరీరంతో పోయి ఇప్పుడు హాయిగా స్వర్గసుఖాలు అనుభవిస్తున్నది. ఇక మీద ఇలాంటి అపచారములు చెయ్యకు. భాగవతోత్తములు హరిభక్తులు ప్రశాంతంగా ఉండాలి. చంపడానికి మీదకొచ్చేవాడిని కూడా క్షమించేవాడు భాగవతోత్తముడు అంటే. అనగానే వెంటనే ఈయన స్వయంభవ మనువుకు నమస్కరించి అస్త్రాన్ని ఎక్కుపెట్టిన దాన్ని ఉపసంహరించాడు. అప్పుడు కుబేరుడు యక్షాధిపతి బయటకు వచ్చి ఇతన్ని కౌగలించుకుని దీవించి, నువ్వు విష్ణుభక్తుడివి, అందుకే నువ్వు యుద్ధం చేస్తుంటే నేను కలిగించుకోలేదు, నేను యుద్ధానికి రాకూడదు గనక. ఒక రహస్యం చెబుతా విను. ఒకప్పుడు ఈ యక్షులందరూ మహర్షి అయిన దుర్వాసునికి అపచారం చేశారు. అప్పుడు దుర్వాస మహర్షికి కోపం వచ్చి భవిష్యత్తులో ధ్రువుడి చేతిలో దుర్మరణం పాలైపోండని శపించాడు. ఆ శాపం వల్ల నువ్వు వాళ్ళని చంపావు, ఇప్పుడు వాళ్ళు మళ్ళీ బతుకుతారు. చంపేవాడు లేడు, చచ్చేవాడు లేడు. వాడు చావాలేదు, నువ్వు చంపాలేదు, ఇదంతా భ్రమ. కేవలం దుర్వాసుని శాపం వల్ల వాళ్ళంతా నీ చేతిలో ముక్కలు ముక్కలయ్యారు. నీ తమ్ముడు ఉత్తముడు కూడా ఊర్ధ్వలోకంలో సుఖంగా ఉన్నాడు. ఆ చచ్చిపోయిన వాడి ఆత్మ మీ తండ్రి యొక్క తాతగారైన స్వయంభూ మనువు దగ్గర ఉన్నది. వాడు మళ్ళీ భూలోకంలో పుడతాడు. ఎలా పుడతాడు? స్వయంభూ మనువుకి ప్రియవ్రతుడు ఉత్తానపాదుడు అని ఇద్దరు కొడుకులు అని చెప్పాం కదా. ఉత్తానపాదుడికి ధ్రువుడు ఉత్తముడు కొడుకు. ఈ చచ్చిపోయిన ఉత్తముడు పెద్దవాడైన ప్రియవ్రతుడికి కూడా మళ్ళీ కొడుకుగా పుడతాడు. ప్రియవ్రతుడికి 3 కొడుకులు పుడతారు. అందులో ఉత్తముడనేవాడు మరొక ఉత్తముడిలో కలిసి జన్మెత్తుతాడు. వాడు మనువు అవుతాడు. ఈ చచ్చిన వాడి కోసం బెంగ పెట్టుకోవద్దు, దుఃఖించొద్దు. చచ్చినవాడు పుడతాడు, పుట్టినవాడు చస్తాడు, అనేక జన్మలు ఎత్తుతారు అని ఆశీర్వదించి అతన్ని కౌగిలించుకుని కానుకలిస్తే ఆయన కూడా ప్రశాంతత పొంది, ఏమిటి ఇలాంటి అశాంతి ఎందుకు పొందాను నేను, విష్ణు ప్రత్యక్షమైనప్పుడు కూడా పాత గొడవ మనసులో పెట్టుకోవడం వల్లే మధ్య మధ్యలో ఈ తగాదాలు వస్తున్నాయని కనిపెట్టి ఆ క్షణమే తీవ్ర వైరాగ్యం వహించి కుబేరుడికి నమస్కరించి తిరిగి తన రాజధాని నగరానికి వచ్చేశాడు. ఆ తర్వాత ఆయన ఇద్దరిని వివాహం చేసుకున్నాడు. ఆ ఇద్దరి వల్ల 4 కుమారులు పుట్టారు. కుమారులు పుట్టాక 10,000 సంవత్సరాలు శ్రీ మహావిష్ణువు కోసం తపస్సు చేశాడు. శ్రీ మహావిష్ణువు చెప్పినట్టే 61,000 సంవత్సరాలు రాజ్య పరిపాలన చేసి తర్వాత భార్యా సమేతంగా అద్భుతమైన తపస్సు చేశాడు, మహాతపస్సు చేశాడు. ఆ తపస్సు చేయగానే అక్కడికి విష్ణువు యొక్క దూతలు నందుడు సునందుడు వచ్చారు, ఒక దివ్య విమానం తెచ్చారు. ఈ విమానం వైకుంఠం నుంచి వచ్చింది, ఇది ఎక్కి నువ్వు ధ్రువపదానికి వెళ్ళు, ధ్రువపదంలో చాలా కాలం ఉంటావు, ఆ తర్వాత ప్రళయకాలంలో కూడా నాశనం కాకుండా ఉంటావు, ఆ తర్వాత విష్ణువు యొక్క రూపాన్ని దర్శిస్తావు, రాబోయే కల్పంలో వైకుంఠం పొందుతావు. ఇప్పుడు విష్ణుమూర్తి విమానాన్ని పంపాడు, ఈ విమానానికి నమస్కరించి ప్రదక్షిణ చేసి ఎక్కి అప్పుడు పైకి వెళ్ళమనగానే ఆయన ఎక్కబోతూ మళ్ళీ బంధం ఒకటి ఉంటుందిగా, మా అమ్మ ఎంతో ప్రేమతో పెంచింది సునీతి, మా నాన్నగారు శరీరం విడిచిపెట్టాక అడవిలో తపస్సు చేసుకుంటోంది, అమ్మ ఏమయ్యిందో అనుకున్నట్ట. తల్లి మీద ప్రేమ అలా ఉండాలి. అప్పుడు వాళ్ళు పక్కపక్కనవి, అసలు ఇతను పైకి అనకుండా లోపల లోపల మా అమ్మ అనుకుంటుంటే, ఎందుకయ్యా ఇంకా మీ అమ్మ గురించి బెంగ, నీకు వరాలు ఇచ్చిన విష్ణుమూర్తి మీ అమ్మని మాత్రం వదిలిపెడతాడా, అలా చూడన్నారట. ఈ విమానానికి ముందే ఒక విమానం ముందే ఆకాశంలో ఎగరడం మొదలుపెట్టింది, అది ఎప్పుడో టేకాఫ్ తీసుకుంది. అందుకని ఈయన ఓహో అని ఆ విమానంలోకి వేసి చూశాడు. అందమైన దివ్య శరీరము ధరించి ఇతని తల్లి వైకుంఠానికి వెళ్ళిపోతోంది. నాకంటే మా అమ్మ అదృష్టవంతురాలు, నేను ఇంకా ధ్రువపదంలో ఉంటాను, ఆవిడ వైకుంఠానికే వెళ్ళిపోతోంది, వాసుదేవుడు తల్లికి కూడా మోక్షం ఇచ్చాడని గ్రహించాట. పరమభక్తుల తల్లులకి ఉత్తమ గతులు వస్తాయి, గుర్తుపెట్టుకోండి. నిత్యం భక్తితో మనం భగవంతుని ఉపాసిస్తే ఆయన మన తల్లికి తండ్రికి కూడా సద్గతులు ఇస్తాడు. అందుకే పిల్లలు గొప్పవాళ్ళైతే తల్లిదండ్రులు ఎంత పాపాత్ములైనా మోక్షానికి వెళ్ళొచ్చు, పిల్లలు దౌర్భాగ్యులైతే స్వర్గం నుంచి కూడా నరకంలో పారేస్తారు. కాబట్టి తల్లిదండ్రులకి పితృదేవతలకి స్వర్గం ఇచ్చినా నరకం ఇచ్చినా మోక్షం ఇచ్చినా మనం కూడా అందులో కొంత భాగం పాలు పంచుకుంటాం. ఇప్పుడు ఆ తల్లి సునీతి వెళ్ళగా సంతోషంతో ఈయన విమానం ఎక్కుదామంటే విమానం ఎత్తుగా ఉంది, ఈయన కాలు ఎక్కలేకపోతున్నట్ట. ఇంత వేదిక మీదకి నేనంటే చెంగుని దూగలను కానీ మీలాంటి వాళ్ళు ఎక్కాలంటే ఎంత కష్టం, మెట్లు కావాలి. అప్పుడు వాళ్ళు నవ్వి ఇదిగో మెట్టు అన్నారట. ఏమిటో తెలుసా మెట్టు, మన అందరి నెత్తి మీద రోజు మొట్టికాయ మొట్టే మెట్టు, మృత్యుదేవత. ఆ మృత్యుదేవత ఇలా తలకాయ వంచింది, నా నెత్తి మీద కాలు పెట్టి విమానం ఎక్కబోయి అందిట. తతో ఉత్తానపదః తతో ఉత్తానపదః పుత్రో దదర శాంతకమాగతం మృత్యోహ మూర్ధ్ని పదం దత్వ ఆరురోహ అద్భుతం గృహం. అద్భుతమైన విమానానికి ఎక్కడానికి ఈ ఉత్తానపాదుడి కొడుకు దగ్గరికి ధ్రువుడి దగ్గరికి మృత్యుదేవత వచ్చి తలకాయ పెట్టి నా నెత్తి మీద కాలు పెట్టి అందులో ఎక్కమంది. మృత్యుదేవత పేరు చెబితే వణికిపోతాం తెలుసా మనం, మృత్యు అనే శబ్దానికి రోజు మన వాళ్ళు బాబోయ్ మృత్యువాండి గురువుగారు, మృత్యు లేకుండా ఉండే మార్గం చెప్పండి అని ఎంతోమంది మంత్రోపదేశానికి వస్తారు. అయినా మృత్యువు అనుగ్రహానికి పాత్రులు కాకుండా మోక్షం ఎవరం పొందలేం, అనగా మృత్యువు మన ప్రాణం తీసిన తర్వాతే మనకి ఏదైనా గతిస్తుంది. అటువంటి మృత్యువు ఈయనకి మృత్యువు అయ్యింది, దాని నెత్తి మీద ఎడంకాలు పెట్టి ఎగిరి విమానంలో దూకాడు ఆయన. చాలా కాలం క్రితం నారద పురాణంలో కథ ఉంది, ఒక చిలుక స్వయంభవ మనువు కాలంలో ఉండేది. ఆ చిలుక అంటే స్వయంభవ మనువుకి చాలా ఇష్టం. ఆ చిలుక చేత రోజు వేదం చదివించేవాడు. ఒకసారి దేవతలంతా వచ్చి చిలుక చదువుతున్న స్త్రీ సూక్త పురుష సూక్తాలు విన్నారు, చాలా సంతోషపడ్డారు. పడ్డాక చిలుకని నీకేం కోరిక ఉంది అంటే, నాకు మరణము లేకుండా స్వర్గానికి శరీరంతో రావాలని కోరిక ఉంది అన్నది చిలుక. వెంటనే దేవతలంతా ఈ చిలుకని వెంటబెట్టుకుని యమధర్మరాజు దగ్గరికి వెళ్ళారు. యమధర్మరాజా, ఈ చిలుక వేదం చదివింది, దేవతలమైన మేము దానికి వరమిద్దామనుకున్నాం, అదేమో బొందితో స్వర్గానికి రావాలంటోంది, కాబట్టి దానికి స్వర్గం ఇస్తావా అంటే, యముడన్నాడు స్వర్గం ఇచ్చే అధికారం నాకెక్కడుంది, ఇంద్రా నువ్వు స్వర్గం ఇయ్యి, కానీ ఇచ్చే ముందు మృత్యుదేవతకి చెప్పాలి, కాబట్టి ఒక్కసారి మృత్యువుకి చెప్పి ఓ మృత్యువా ఈ చిలుకకి ప్రాణం తీయకు, ఈ చిలుకని శరీరంతో స్వర్గానికి పట్టుకెడతామని ఓ మాట చెప్పండి అన్నాడు. అనగానే ఇంద్రుడు మృత్యుదేవతను పిలిచాడు. ఆ మృత్యువును చూడగానే చిలుక చచ్చిపోయింది, ప్రాణం పోయింది. ఇది నారద పురాణంలో కాదు. ఇంకా దాంతో దేవతలు ఆశ్చర్యపోయారు, ఈ చిలుకని ప్రాణం తీయొద్దని మృత్యువు చెబుదాం అనుకునే లోపు మృత్యువు వాళ్ళు చెప్పే లోపు ఆ మృత్యువు చోట్లతోనే చచ్చిపోయింది. అది మృత్యువుని చూస్తే మనకి ప్రాణం నిలబడదు, గుర్తుపెట్టుకోండి. దాని దర్శనం ఎలా ఉంటుంది అంటే చచ్చాకే తెలుస్తుంది మనకి, ప్రాణం పోతుంది దాని దర్శనం అయితే. పొటాషియం సైనైడ్ అని ఒక విషం ఉంది తెలుసా, ఆ విషం యొక్క రుచి ఎలా ఉందో ఎవరికి తెలియదు. ఎందుకని ఈ పొటాషియం సైనైడ్ నాలుక మీద తగిలేక వాడు చచ్చిపోతాడు, అందుకని దీని రుచి అని చెప్పలేడు. అలాగే మృత్యువు యొక్క దర్శనం అయ్యింది అంటే ప్రాణం పోవడమే. ఒక్క ధ్రువుడు మాత్రమే ఆ మృత్యువుని మృత్యువుని చేసుకుని నెత్తి మీద కాలు పెట్టి ఎగిరి విమానంలోకి వెళ్ళాడు. ఆయన అలా వెళ్ళిపోతూ ఉంటే దేవతలు పూలవర్షం కురిపించారు. యముడు ఆశ్చర్యపోయాడు. ఇంకా నారదాదులైతే వీణ వాయిస్తూ ఈ బరిహిషాదులు యజ్ఞం చేస్తూ ఉన్నప్పుడు ఆ యజ్ఞం దగ్గరికి వెళ్ళి, అసలు ఉత్థానపాదుడి కొడుకు ధ్రువుడు లాంటి వాళ్ళు ఎక్కడైనా ఉంటారా అండి, ఆయన ఎంత గొప్పవాడు, 5 ఏళ్ల వయస్సులోనే తపస్సు చేసి విష్ణు దర్శనం పొందాడు, మృత్యువు నెత్తి మీద కాలు పెట్టి మరీ ద్రౌపదానికి వెళ్ళాడు, భక్తుడంటే వాడే అని వీణ వాయించి అతని చరిత్ర పాటల కింద పురాణాల కింద చెప్పాట. అంతటి మహానుభావుడు ఈ ధ్రువుడంటే. ఈ చరిత్రని భక్తి శ్రద్ధలతో విన్న వారందరికీ కూడా మృత్యుభీతి ఉండదు, దుర్మరణం ఉండదు, హాయిగా శరీరం విడిచిపెడతాం. అనగా నా పురాణం వింటూ విన్నవాళ్ళు విన్నట్టే కుర్చీలో కూర్చుని ప్రాణం విడిచిపెడతారు తప్ప గవర్నమెంట్ ఆసుపత్రిలో అడ్మిట్ అయ్యి ప్రాణం విడిచిపెట్టరు. ఇప్పుడు కాదు, 100 ఏళ్ళు నిండాక. మళ్ళీ ఇప్పుడు విడిచిపెడితే కొంపలు కొల్లేరైపోతాయి. 100 ఏళ్ళు నిండాక హాయిగా సుఖంగా శరీరం విడిచిపెడతారు. ఈ కథ విన్న పరీక్షిత్తు పులకించిపోయి ఆ తర్వాత వంశం ఏమైందన్నాడు. అయితే చెబుతున్నాను విను, ఆ ఉత్తానపోదుని యొక్క వంశంలో ధ్రువుడికి 2 కొడుకులు పుట్టారు. అందులో పెద్దవాడి కొడుకు చాలా ధర్మాత్ముడు, వాడికి 1 కొడుకు పుట్టాడు, వాడికి అంగుడు అని పేరెట్టారు. ఈ అంగరాజు గారు పెళ్లి కోసం సంబంధాల కోసం వెళ్ళాడు. మంచి భార్య ఉంటేనే మంచి కొడుకు పుడతాడు, కుటుంబం బాగుంటుంది. భార్య పవిత్రురాలైతే, అంటే భర్తని రోజు కాల్చుకు తినకుండా ఉంటే సంసారం సుఖంగా ఉంటుంది అనుకున్నాడు ఆయన. అంటే అప్పట్లో కూడా గయ్యాళి భార్యలు ఉండేవారేమో బహుశా, కలియుగంలోనే కాకుండా అప్పట్లో కూడా భార్యాభర్తల్లో తగాదాలు ఉండేవి బహుశా, కాకపోతే కొంచెం తక్కువగా ఉండేవి. అందుకని ఈయన కొంచెం పతివ్రత అయిన భార్య ఎక్కడ దొరుకుతుందా అని వెతగ్గా వెతగ్గా మృత్యుదేవత పిలిచి, నా కూతురుందో అయి, నా కూతురిని పెళ్లి చేసుకుంటావు అన్నట్ట. మృత్యుదేవత కూతురు ఆవిడ చాలా అందంగా ఉండదు. మృత్యుదేవత అంటే భయంకరంగా ఉంటుంది, నల్లగా ఉంటుంది, కానీ మృత్యుదేవత కూతురు మాత్రం తల్లి పోలిక కాదు, తండ్రి పోలిక కాదు, అందంగా ఉండేదిట. మృత్యుదేవత అంటే ఆడది కాదు సుమా, మృత్యుదేవత అంటే పురుష, ఆ నీళ్ళు నేనే పోసుకుంటాను అన్నాడు ఈయన. అంటే మృత్యుదేవత కాళ్ళు పట్టుకుంటే కూడా భయంగా ఉంది ఆయనకి. మొత్తం మీద మృత్యుపుత్రికని సునీతని పెళ్లి చేసుకున్నాడు. ఆ తర్వాత ఆయన దేవతల కోసం యజ్ఞం చేశాడు. ఆ యజ్ఞంలో దేవతలను ఆహ్వానిస్తే వాళ్ళు రాలేదట. దాంతో ఈయన తెల్లబోయాడు. ఓం ఇంద్రాయ సాహ ఇంద్రాయ ఏదన్నవమానగానే ఇంద్రుడు రావాలి, ఇంద్రుడు ఎందుకు రాలేదు, వరుణుడు రావడం లేదేమిటి అని వెంటనే కుల పురోహితుడు వశిష్ఠుడిని పిలిచి అడిగాడు. ఆయన చిరునవ్వు నవ్వి, నువ్వు పూర్వజన్మలో ఒక మహాపాపం చేసావు, పూర్వజన్మలో దేవతలు యజ్ఞములు దండగా అన్నావు, ఆ పాపం వల్ల ఈ జన్మలో నువ్వు యజ్ఞం చేస్తే దేవతలు నీ యజ్ఞంలోకి రావడం లేదు. దేవతలు లేరన్నాక ఎలా వస్తారు, అది పూర్వజన్మ పాపం. ఆ పాపం పోతే అప్పుడు నువ్వు చేసే యజ్ఞానికి దేవతలు వస్తారు. అనగా, ఏమండి దేవతలు రావాలంటే పూర్వజన్మ పాపం పోవాలి కదా, పాపం పోవాలంటే యజ్ఞం చేయాలి కదా అంటే, అప్పుడు వాళ్ళు అన్నారు, ఒక్క యజ్ఞమునకు మాత్రం దేవతలు వస్తామని ప్రతిజ్ఞ చేశారు, ఆ యజ్ఞం పుత్రకామేష్టి, నీకు పిల్లలు ఎలాగో లేరు కదా, కాబట్టి ముందు నువ్వు పిల్లలు పొందడానికి పుత్రకామేష్టి చెయ్యి, పుత్రకామేష్టి యాగం ఎవడు చేసినా దేవతలు వస్తారు, పూర్వపాపాన్ని పరిగణలోకి తీసుకోరు. ఆ యజ్ఞం చేసి పిల్లవాడిని కనగానే యజ్ఞములోకి వచ్చిన దేవతల దర్శనం వల్ల నీ పూర్వజన్మ నాస్తికవాదం యొక్క పాపం పోతుంది, అప్పుడు నువ్వు మళ్ళీ యజ్ఞములు చేస్తే దేవతానుగ్రహం పొందుతావు, సంతానం పొందినట్టుంటుంది, పుత్రకామేష్టి వల్ల దేవతానుగ్రహం పొందినట్టుంటుంది, కాబట్టి నువ్వు పుత్రకామేష్టి చేయమనగానే మహానుభావులైన ఋషుల్ని పిలిపించి వారందరినీ ఆధ్వర్యులుగా పెట్టుకుని ఈయన పుత్రకామేష్టి యాగం చేశాడు. ఆ యాగం చేస్తున్నప్పుడు దేవతలు వచ్చారు. రాగానే ఈయన దేవతల్ని, మా మామగారు లాంటి బలమైన కొడుకునివ్వండి అన్నట్టు. అక్కడ కూడా కర్మయోగం అంటారు. దేవతలు కనపడితే ఏ విష్ణువు లాంటి కొడుకునో మహాత్ముడో కోరుకోవాలిగా. ఈయన కర్మగాలి, ఆ మామగారు కూడా ఆ యజ్ఞానికి వచ్చాడు. మామగారు యజ్ఞానికి వస్తే నాలాంటి మామగారు అయితే పర్వాలేదు, కానీ వచ్చినవాడు మృత్యుదేవత. అందుకని ఆ మృత్యుదేవతను చూడగానే ఈయన బుర్ర కొంచెం చలించినట్టయి. ఆ మృత్యుదేవత, మా మామగారు ఉన్నారే ఆయన లాంటి బలము కలిగిన, ఆయన లాంటి బుద్ధి కలిగిన కొడుకునిమ్మన్నాడు. వెంటనే యజ్ఞపురుషుడు యజ్ఞగుండంలోంచి లేచి ఓ బంగారపు పాత్రతో పాయసం ఇచ్చి, ఈ పాయసం నీ భార్య తాగితే అచ్చం మీ మామగారి పోలికలున్నవాడు బుద్ధులున్నవాడు కొడుకు పుడతాడు వచ్చి అని మాయమైపోయాడు. ఈ పాయసాన్ని భార్యకి ఇస్తే ఆవిడ గడగడ తాగేసింది. పోనీ అప్పుడైనా పాయసం తాగేటప్పుడు దేవుడికి నివేదన పెట్టడం, కళ్ళ కద్దుకోవడం లేదట. దశరథుడి భార్యలు ఎంతో పవిత్రంగా తాగారు స్నానం చేసి. ఈవిడ కంగారు పడి ఇదంతా మృత్యు మహిమ ఎంతెందుకు, వాళ్ళ నాన్నగారు కనబడగానే తడబడిపోతూ ఈ పాయసం తాగింది. వెంటనే గర్భం ధరించింది. గర్భం ధరించి 6 నెలలలోనే కొడుకుని కన్నదట. ఎవడైనా 12 నెలలకో 10 నెలలకో కండం చూశాం, కానీ ఆవిడ 6 నెలలకే కొడుకుని కన్నది. ఆ కొడుకు మహాభయంకరాకారుడు, బలవంతుడు పుట్టుకొచ్చాడు. వాడికి వేణుడు అని పేరు పెట్టారు. అంటే వేళ నిండకుండా పుట్టాడు కనుక వేణుడు అని పేరెట్టారు. వాడు చిన్నప్పటి నుంచిట పరమ బలవంతుడు. తాతగారి పోలికలు వచ్చాయి, మాతామహుడి పోలికలు వచ్చాయి. సబాలయేవ పురుష మాతామహమనువ్రత, వ్యాసులు వారు చెప్పారు ఈ శ్లోకంలో. మాతామహం అనువ్రత, తాతగారిని అనుకరించేట. మా తాతగారు ఎవరికైనా ఆయువు తీరగానే ప్రాణం తీస్తాడు, నేను ఆయువు తీరకుండానే ప్రాణం తీస్తా, తాతగారి కంటే 7 ఆకులు ఎక్కువ చదువుతాను అనుకున్నాడు. అందుకని చిన్నప్పుడే వాడు ఏం చేసేవట, భయంకరమైన కృత్యాలు మొదలుపెట్టి ఆటలాడుకుంటున్న పిల్లల నెత్తి మీద బ్యాట్ పెట్టుకొని చంపేసేవాడు. వాళ్ళ నెత్తి మీద కర్ర పెట్టుకొని చంపేయడం, ఈడ్చుకుపోవడం, కాళ్లతోటి మెడ మీద వేసి ఒక తొక్కు తొక్కడం. చంటి పిల్లలు ఉంటారు కదా వాడి వయస్సు, వాళ్ళని వాళ్ళని కింద పడగొట్టి మెడ మీద కాలెట్టి ఒక తొక్కు తొక్కి చంపేయడం, వీళ్ళని తీసుకెళ్ళి నదిలో బారేసి చంపడం, ఇలా చేసేట. వాడు 5 ఏళ్ల వయస్సు వచ్చేసరికి 60,000 మందిని చంపాడు చిన్నపిల్లల్ని. అధర్మాంసోద్భవం మృత్యుం తేనాభవద్ అధార్మిక అని భాగవతంలో చెప్పారు. అధర్మపూర్వకమైన తాతగారి అంశతో పుట్టడం, వాళ్ళ నాన్నగారు కూడా మృత్యువు లాంటి కొడుకు పుట్టాలని కోరడం, పాయస పాత్రని ఏమాత్రము పవిత్రత లేకుండా తల్లి తాగడం, ఇన్ని అధార్మిక లక్షణములతో పుట్టినవాడు పరమ భయంకరుడై మృత్యువు లాంటి లక్షణాలతో పుట్టాడు. కాకపోతే మృత్యువుకి వీడికి తేడా ఏమిటి, మృత్యువుకి ఒక నియమం ఉన్నది. బ్రహ్మ ఆజ్ఞ ప్రకారంగా ఎవరికి బ్రహ్మ నుదుట ఆయువు తీరినట్టు రాస్తే వాడి ప్రాణం తీస్తాడు ఆయన. వీడు దాంతో సంబంధం లేకుండా కనిపించిన వాడిని చంపేయడమే, ఎందుకు చంపుతాడో తెలియదు. పోనీ చంటి పిల్లలనే కదట, వాడి వయస్సు 5 ఏళ్ళు వచ్చేసరికి ఆడవాళ్లతో వెకిలి చేష్టలు మొదలుపెట్టాడట. ఈ విధంగా వాడు ఒకటి కాదులేండి, ఇక వాడు చేసే పాపాలు నోటితో చెప్పడానికి వీల్లేదు, వాక్కుతో వర్ణించడానికి రాయడానికి వీలు కానండి. మహాపాపాలు చేస్తూ ఉంటే అంగరాజు గారు కన్నీళ్లు పెట్టుకుని, అందుకే మంచి మామగారిని చూసుకుని మంచి పిల్లని పెళ్లి చేసుకోవాలి, అందంగా ఉంది కదా అని చేసేసుకోవడం ఏంటి. సంబంధం వచ్చినప్పుడు ఆ వచ్చినటువంటి వాళ్ళు ఎటువంటి వాళ్ళు, తండ్రి ఎటువంటి వాడు, కొడుకు ఎటువంటి వాడు, లేక తల్లి ఎటువంటిది, లేక కూతురు ఎటువంటిది, ఇవన్నీ ఒకటికి 2 సార్లు వెరిఫై చేసుకోవాలట. అలా ఏమీ చూడకుండా తొందరపడి నేను పెళ్లి చేసుకున్నాను, నా భార్య మంచిదే కానీ నా కర్మ ఏమిటో, ఇలాంటి కొడుకు పుట్టాడు, ఈ కొడుకును అందరూ తిడుతున్నారు, ఇటువంటి కుపుత్రుడు పుట్టడం కంటే అపుత్రత్వం మంచిది అనుకున్నాడు ఆయన. కుపుత్రత్వంబు కంటే నపుత్రత్వంబు మేలు, చెడ్డ కొడుకు కంటే అసలు పిల్లలు లేకపోవడమే మంచిది. కొడుకులు పుట్టేదాకా లేరండి కొంతకాలం, పుట్టాక ఇలాంటి కొడుకులు పుట్టారని ఏడవడం వల్ల ఉపయోగం ఉన్నది. కొడుకులు కలుగుదాక ఒక కొల్ని దినం బుల్లు చింత నందనుల్ వడమిన ఆయువుల్ బలము బుద్ధియు విద్యయు చాలగల్గగా ఉడుగని చింత కల్గి తను నోలి భజం పని చింత తండ్రికెప్పుడు కడు చింత చేయుదురు పుత్రులు శత్రులు కాక మిత్రులే. పిల్లలు లేకపోతే పిల్లలు లేరు అని ఏడుస్తాం, తీరా ఉపవాసాలు వ్రతాలు ఉపాసనలు చేయగా సంతానం కలిగితే ఈ కలిగిన సంతానానికి ఆయుర్దాయం ఉంటుందా లేదా, ఆయువుతో పాటు ఆరోగ్యం ఉంటుందా లేదా, బలం ఉంటుందా లేదా అని కొంతకాలం ఏడుస్తాడు. తీరా ఆరోగ్యం బాగుంది ఆయువు ఉన్నది అనుకున్నాక చదువు ఎలా ఉంటుందనుకుంటాడు, విద్య వచ్చాక బుద్ధి ఉంటుందా లేదా అనుకుంటాడు, బుద్ధి కూడా కలిగాక మంచి జీతంతో ఉద్యోగం వస్తుందా లేదా, సంపాదిస్తాడా లేడా అని కొంతకాలం ఏడుస్తాడు. సంపాదన మొదలుపెట్టాక మా కుర్రాడు మంచి పిహెచ్డీ చేస్తాడా లేదా, పిహెచ్డీ అయ్యాక మంచి పిల్లలు వస్తుందా లేదా, పిల్లలు వచ్చాక ఆ పిల్లని మానేసి మనల్ని చూస్తాడా లేదా, ఇది ఒక బెంగ. పెళ్లి చేసి చాలామంది మామగారులు చేసే పని ఏమిటో తెలుసా, కోడల్ని రానివ్వరు, కొడుకుని చాలా జాగ్రత్తగా విడిగా అట్టే పెడతారు. మహాభయంకరం, ఎన్ని లక్షణాలు. ఈ కొడుకు మనల్ని పూజిస్తాడో లేదో, ప్రేమిస్తాడో లేదో, అన్నం పెడతాడో లేదో, పెళ్ళాం వ్యామోహంలో పడి గండుతాడేమోనని ఈ బెంగ. ఈ విధంగా తండ్రికి కొంతమంది కొడుకులు ఎప్పుడూ మహా అశాంతినే ఇస్తారు. అందుకని అలాంటి చింతని చేకూర్చి పెట్టే పుత్రులు శత్రువులు కాక మిత్రులా అనుకుని ఒక రోజున భార్యకి చెప్పకుండా, కొడుక్కి చెప్పకుండా, ప్రజలకి చెప్పకుండా, ప్రజలు తిట్టుకుంటున్న తిట్లు వినలేక రాత్రికి రాత్రి రహస్యంగా వెళ్ళిపోయి కొండ గుహల్లో తపస్సు చేసుకుని శరీరం విడిచిపెట్టాడు. పాపం మంత్రులు, పౌరులు ఈ రాజుగారి కోసం ఎంత వెతికారో ఎక్కడ వెతికినా కనపడలేదట ఆయన. చివరికి వచ్చి వెనక్కి తిరిగి వచ్చి, అమ్మా సునీత మహారాజు గారి దర్శనం కాలేదనగానే ఇంకెక్కడవుతుందిలే ఆయనకి పిచ్చెక్కి పారిపోయాడు అనుకుంది పాపం ఆవిడ. ఈలోపు ఏం జరిగింది, ఎప్పుడైతే రాజు లేడో రాజ్యం అల్లకల్లోలం అయిపోయింది. కొత్తగా రాజు లేడు, ఉన్న రాజు పోయాడు, దొంగలు పెరిగిపోయారు. దొంగల వల్ల ప్రజలకి చాలా ఇక్కట్లు వచ్చాయి, యజ్ఞాలు పాడైపోయాయి. దాంతో ఋషులంతా కలిసి, వశిష్ఠాదులంతా కలిసి, రాజు లేని రాజ్యం అరాజకమవుతుంది, దొంగలు పెరుగుతారు, ధర్మం ఉండదు, యజ్ఞములు జరగవు, స్త్రీలకి పిల్లలకి రక్షణ ఉండదు, ఏం చేద్దాం అనుకున్నారట. అప్పుడు వాళ్లలో కొందరు అన్నారు, ఈ వేణుణ్ణే రాజును చేస్తే పోలేదా అంగరాజు గారు కొడుకుని అన్నారట. వాడు చిన్నప్పుడే దుర్మార్గుడు, మరి రాజయ్యాక ఎలా ఉంటాడు అంటే రాజయ్యాక బుద్ధి మారకపోతుందా? కొంతమంది పెళ్లికి ముందు, లేక పదవి రావడానికి ముందు, ఉద్యోగం రావడానికి ముందు, వయస్సు రావడానికి ముందు పాపాత్ములైనా వయస్సు వచ్చి బాధ్యత మీద పడ్డాక బుద్ధిమంతులు అవుతారేమో. తప్పదు, ఎవడో ఒకడు రాజు ఉండాలి కదా. అసలు బొత్తిగా గవర్నమెంట్ లేని దానికంటే దరిద్రపు గవర్నమెంట్ ఉన్నా చాలు కదా. అందుచేత వీణ్ణి ప్రభువుని చేద్దామని వాడిని తీసుకొచ్చి సింహాసనం మీద కూర్చోబెట్టి కిరీటం పెట్టి అభిషేకించారు. చెప్పానుగా అసలే వీడు క్రూరుడు, ఇప్పుడు చక్రవర్తి కూర్చున్నాడు భూమండలానికి. ఇంకా వాడు రాజవగానే మొట్టమొదటి చాటింపు ఏం వేశాడో తెలుసా, నయస్తవ్యం నదాతవ్యం నహోతవ్యం ద్విజాః క్వచిత్ ఇతి న్యవారయ ధర్మం భేరీ ఘోషేణ సర్వశ. యథాతథంగా అందంగా పోతర గారు ఈ శ్లోకానికి పద్యం రాశారు సంస్కృతంలో. నా యష్టవ్యం నా హోతవ్యం నా దాతవ్యం ద్విజాహ క్వచిత్ దాన్నే ఎంత అందంగా రాశారంటే, దివ్యులు వెరగందగ పృథ్వీ వ్యోమములగల భేరి వ్రేయించ అయష్టవ్యమదాతవ్యమహోతవ్యం విప్రాయటం సుదాత్తధ్వనులన్. వాడు రాజు అయ్యి అవగానే భేరీలు పుచ్చుకొని డప్పు అంటారు, పూర్వం చూడాలని టముకేసేవారు, డప్పు వాయిస్తూ టముక్ అనమాట. ఏమని, ఒక ఆయన వచ్చి డుబుకు 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 అని డప్పు కొట్టి భేరీ కొట్టి ఆ తర్వాత దండోరా వేసేవాడు. ఏమండోయ్, మార్కెట్లోకి మిరపకాయలు వచ్చాయోయ్, కేజీ 5 రూపాయలే అంటే వీళ్ళంతా వెళ్ళేవారు. ఇప్పుడు అవన్నీ పోయాయి. పూర్వం అలా టముకేసి, మా చిన్నప్పుడు కూడా సంత వచ్చే ముందు టముకులు వేయటం, పంచాయతీ వాళ్ళు టముకేయించడం వినేవాళ్ళం. వీడు అలాగే డప్పులు ఇచ్చి టముకులు వేయించాట. ఏమని వేయించాడు, ఈ రోజు నుంచి నేనే విష్ణువుని, నేనే బ్రహ్మని, నేనే శివుణ్ణి. అసలు ఆ బ్రహ్మ విష్ణు మహేశ్వరులు ఎక్కడా లేరు, కనిపించరు, మీకు కనిపించే దేవుణ్ణి నేను. కాబట్టి మీరెవరూ కూడా యజ్ఞములు చెయ్యకూడదు, యజ్ఞములలో నెయ్యి వెయ్యకూడదు, ఎవరికి దానం చెయ్యకూడదు. ఎందుకంటే దానం చేయడం వల్ల అందరినీ సోమరిపోతులు చేస్తున్నాం అని. నా యష్టవ్యం నా దాతవ్యం నా హోతవ్యం అంటే యజ్ఞం చెయ్యరాదు, దానం చెయ్యకూడదు, యజ్ఞంలో నెయ్యి పొయ్యకూడదు, చెరువు వెయ్యకూడదు. ఇదిగో విప్రులారా, సోమరిపోతులే యజ్ఞములనే పేరుతో డబ్బు సంపాదిద్దాం అనుకుంటున్నారేమో, జాగ్రత్త. యజ్ఞాలు చేశారా, మీ తలకాయలు తీసేస్తాను. నా లోకంలో నాస్తికవాదమే, పక్క పచ్చి కమ్యూనిస్టులం మేము అన్నాడు వాడు. ఆ రోజుల్లో కూడా ఇలాంటి దౌర్భాగ్యులు ఉన్నారు. ఈ విధంగా వాడు అలా భేరీ వేయించగానే దేవతలు తెల్లబోయారు. ఇక్కడ యజ్ఞాలు జరగకపోవడం వల్ల దేవతలకు ఆహారం వెళ్ళదు కదా, యజ్ఞాలు జరిగితే ఈ ఆహారం దేవతలకు పెడుతుంది, నెయ్యి అంతా ఇంద్రాయస్వహ అంటే ఇంద్రుడికి పెడుతుంది. ఇప్పుడు దేవతలకు ఆహారం లేదు, వాళ్ళు చిక్కిపోయారు, దాంతో వర్షాలు కురవలేదు, కరువు మొదలైపోయింది. దాంతో ఋషులు కంగారు పడ్డారు. ఈ వశిష్ఠాదులంతా కొరివితో నెత్తికొక్కున్నట్టు అయింది మనకి. ఈ దౌర్భాగ్యుడు పాపాత్ముడు అని తెలిసిండి కూడా వీణి రాజును చేయడం ఏమిటి, వీడికి అనవసరంగా ఓట్లేసి నెగ్గించాం, కొంప ముంచేసుకున్నాను రా బాబోయ్ అని ఏడ్చారు. ఏడ్చి, సర్లే ఏం చేద్దాం, ఓసారి దగ్గర కడదాం, నచ్చ చెబుదాం, వింటాడా వింటాడు, వినకపోతే అప్పుడే చూద్దాం అనుకుని ఈ మొత్తం ఋషులంతా కలగాపులగంగా కట్టగట్టుకుని ఒక రోజున వాడు నిండు సభలో సింహాసనం మీద కూర్చునుండగా వెళ్ళి, రాజా నీకు శుభం కలుగ్గాక అన్నారు. వాడు పొగరుగా తలగరేసి, మీరు దీవిస్తేనే శుభమా, అంటే మీరు దీవించకపోతే నాకు శుభం రాదా, నేను ఎప్పుడూ శుభమే పొందుతాను, ఎందుకు వచ్చారో చెప్పండి సోమరిపోతు విప్రుల్లారా అన్నాడు. ఈ మధ్యన ఒకడు దరిద్రుడు, కంచె ఇంటి పేరు కలిగిన వాడు, విప్రులంతా సామరిపోతులు అన్నాడే వీళ్ళకి నాయకుడు వాడు. వాడు ఏమన్నాడు, సామరిపోతులారా ఎందుకు వచ్చారనగానే వెంటనే ఆయన ఏం చేశారు, వాళ్ళంతా తెల్లబోయి ఇదేంటరు వీడు రావడంతో హార్ష్గా మాట్లాడుతున్నాడు అనుకుని, అయినా మనం పని మీద వచ్చామనుకుని, నాయన నువ్వు రాజువి అంటే విప్రస్వరూపుడివి, విష్ణుస్వరూపుడివి, జ్ఞానివి, మీ వంశం వాళ్ళు ఎటువంటి వాళ్ళు, నువ్వేమిటి, నాస్తికవాదం ఏమిటి, అజ్ఞానం ఏమిటి, యజ్ఞములు లేకపోతే లోకాలు నశిస్తాయి, ఈ సృష్టి అంతటిని జ్ఞానమే రక్షిస్తున్నది, ఆ జ్ఞానమే వేదం అంటే వేద మార్గంలో నడుచుకో, అందరు ప్రజల్ని ప్రేమించు, ఈ ప్రజలంతా విష్ణుస్వరూపులు, అందరూ సమానమే అనగా ప్రజలు సమానమా, అలా అయితే వీళ్ళంతా రేపటి నుంచి పనులు చేయడం మానేస్తారు, సేవకుడు సేవకుడే, నేను నేనే అన్నాడు. మళ్ళీ నచ్చ చెప్పారు, యజ్ఞం చేయరా బాబు అని. యజ్ఞం ఎందుకు చేయాలండి, యజ్ఞంలో నెయ్యి వేస్తే దేవతలు ఏమన్నా మనకు కనబడి తీసుకుంటున్నారా, మీరనే విష్ణు ఉన్నాడా, అసలు మీకు రహస్యం చెప్పనా, మీరు నన్ను ఏమని పొగిడారు మహారాజా అన్నారు. రాజు అంటే ఏమన్నారు మళ్ళీ మీరే, నా విష్ణు పృథివీపతి, విష్ణువు కానివాడు రాజు కాడు అన్నారు. నాకు నెత్తి మీద కిరీటం పెట్టినప్పుడు మహారాజా నువ్వు విష్ణు స్వరూపుడివి, విష్ణువు కాకపోతే పదవి రాదు, కాబట్టి నువ్వే విష్ణువు అన్నారు. పదవిలో ఉన్న విష్ణువు నేను, విష్ణువు నేను, నాకు దానం చేయడం మాని, నాకు నైవేద్యం పెట్టడం మాని, నా కోసం యజ్ఞం చేయడం మాని, నాకు దండలు వేయడం మాని, విగ్రహాల పూజ చేస్తారేం, విగ్రహారాధన చేస్తారేం అన్నాడు ఆయన. ఈరోజు నుంచి నన్నే పూజించండి, నా నెత్తి మీదే కిరీటం, నాకే పువ్వులు, నా పాదాలకే అభిషేకం, నాకే నైవేద్యం, అసలు యజ్ఞం చేసేటప్పుడు నన్ను కూర్చోబెట్టి ఓం వేనాయ స్వాహ అనండి, నాకు వీలుంటే తింటాను లేదా మీకు పెడతాను అనగానే, మహారాజా ఇంకొకసారి ఆలోచించు అన్నారు వాళ్ళు. ఆలోచించమన్నారా, మిమ్మల్ని చించేస్తానన్నాడు. దాంతో వాళ్ళకి మండిపోయింది, ఈ మూర్ఖుణ్ణి క్షమించకూడదనుకుని అందరూ కలిసి తమ కమండల జలం చేత్తోకి తీసుకుని మృత్యుంగృహీత అని చల్లారు. ఢామ్మని చచ్చిపోయాడు ఒక దెబ్బకి వాడు. కాబట్టి మహానుభావులైన ఋషులకు కోపం వస్తే నీళ్లు తెలితే చచ్చిపోతారు, మళ్ళీ వేరే ఇంకెక్కడి నుంచి ఆయుధం ఎక్కర్లా, మిగతా మతాలకు మళ్ళీ బాంబులు పెట్టక్కర్లా, సరైన తపశ్శక్తి ఉన్నవాడు నోటితో ఒక్క ముక్కంటే ఢామని చచ్చిపోయారట వాడు. ఇప్పుడు వాడు చచ్చిపోగానే ఆ శవాన్ని చూచి సునీత వచ్చి, అయ్యో నాయన ఎంత పని జరిగిందిరా, నీవు ఈ స్థితి పొందుతావని నాకు తెలుసురా, నా మాట వినలేదని ఏడ్చి, ఆవిడ దగ్గర మహిమ ఉన్నది కనుక శవం మాత్రం కుళ్ళిపోకుండా రోజు మంచం మీద పడుకోబెట్టి కొడుకోహోయ్ కొడుక అని ఏడ్చేది. ఆవిడ మహిమ ఎంత గొప్పదంటే శవం మాత్రం కుళ్ళిపోకుండా చేసిందట, వాడు నిద్రపోయినట్టే ఉండేవాట. ఈ విధంగా కొద్ది రోజులు ఆవిడ ఏడుస్తూ గడిపింది. చచ్చిన కొడుకును పెట్టుకుంది, భర్త గారు ఏమయ్యాడో తెలియదు, సింహాసనం ఖాళీగా ఉంది, పోనీ చచ్చేవాడికి పెళ్ళవలేదు, పెళ్ళి పెటాకులు లేకుండానే చచ్చిపోయాడు వీడు. ఈ స్థితిలా ఉండగా ఎప్పుడైతే రాజుగారు లేడని తెలిసిందో దాంతో దొంగలు విజృంభించారు, జనాలంతా దొంగల కింద మారిపోయారు, దొంగలు ఊళ్ళు పంచుకోవడం మొదలెట్టారు, ఆడవాళ్ళకి భద్రత లేదు, సామాన్లు పట్టుకుపోయారు, ఇష్టం వచ్చినట్టు దేశమంతా అల్లకల్లోలం అయిపోయింది. దాంతో భూదేవి దొంగలు ఈ హింస తట్టుకోలేక విత్తనములన్నీ భూగర్భంలోకి మింగేసింది. దాంతో భూమి మీద ఎడారైపోయింది, విత్తనాలు లేవు, వరిధాన్యాలు లేవు, గోధుమలు లేవు, ప్రియంగులు లేవు, ఏమీ లేవు, చెట్లు లేవు, పళ్ళు లేవు, నదులు నీళ్లు లేవు, నేలంతా ఒక్క ముక్కలో చెప్పాలంటే ఎడారిగా మారిపోయింది. భూమండలం అంతా క్షామంతో క్షేమం లేకుండా అయిపోయింది. ఋషులంతా ఆలోచించారు, భూదేవి సస్యశ్యామలంగా ఉండవలసిన ఆవిడ నాశనమైపోయింది, పంటలు లేవు, దొంగలు పెరిగిపోయారు, దొంగలు ఎవరి దగ్గరైనా ఇన్ని గింజలు మిగిలితే తినేస్తున్నారు, చంపి మాంసం మింగేస్తున్నారు, ఆడవాళ్ళంతా అల్లకల్లోలం పాలైపోతున్నారు, స్త్రీలకి బాలురికి రక్షణ లేకుండా పోయింది, విప్రులకి రక్షణ లేకుండా పోయింది, గోవుల్ని చంపి తినేస్తున్నారు. ఈ అధర్మం నుంచి బయటపడాలంటే ఏం చెయ్యాలి అనుకుండగా అప్పుడు వాళ్ళందరికీ ఒక ఊహ తట్టిందిట, పాలసముద్రం చిలికినట్టుగా చచ్చిపోయిన వాడి శరీరాన్ని చిలికేద్దాం, వాళ్ళమ్మ సునీత చచ్చిన వేణుణ్ణి కుళ్ళిపోకుండా మంచం మీద పడుకోబెట్టి శవాన్ని రక్షిస్తోంది, ఆ శవాన్ని చిలికి కొత్త సృష్టి చేద్దామని ఋషులంతా వచ్చారు. సునీత వచ్చి మళ్ళీ ఎందుకు వచ్చారు, చచ్చిన వాడిని తగలబెట్టడానికా అంది. లేదమ్మా, వాడి నుంచి కొత్త వాడిని సృష్టిస్తాం, వాడు కూడా నీకు కొడుకే అవుతాడు అనగానే సంతోషపడి, అయితే వీడి శరీరము నుంచి మరొక ప్రాణిని సృష్టించండి అంది. అప్పుడు వాళ్ళు ముందు ఏం చేశారు, తొడని చిరికారు, ఆ తొడలో ఇంత సన్నని కవ్వం పట్టుకొచ్చి ఆ కవ్వాన్ని తొడలో గుచ్చి పెరుగు చిరికినట్టుగా గిర్రుని చిరికి మంత్రాలు చదివారు. కానీ పాపాత్ముడు అవడం వల్ల వాడు ఇంకా వాడి పాపం పోకపోవడం వల్ల ఈ దుర్మార్గుడు ఈ బ్రాహ్మణ శాపానికి గురి అవడం వల్ల ఘోర నరకంలో ఉన్నాడు. అటువంటి వాడి శరీరం నుంచి ముందెప్పుడు పాపాలే పుడతాయి. అందువల్ల తొడలోంచి నల్లని శరీరంతో పొట్టి చేతులతో పొట్టి కాళ్లతో పెద్ద పొట్టతో నెత్తిమీద ఏకలతో ఒకడు పుట్టాడు. వాడు భయంకరకారంగా ఉన్నాడు. వాడి జుట్టు ఎర్రగా రాగి రంగులో ఉంది. వాడు ఏడుపుతూ వచ్చి బయటికి, ఏమండి నా పేరేంటండి, నేనేం చేయనండి అన్నట్ట. ఒరే మీద మేము మంచి కుర్రాడు పుడతాడు అనుకుంటే దౌర్భాగ్యం, నువ్వు పుట్టావురా అంది. వాళ్ళు ఏం చేశారు, నిషీద అంటే కూర్చో కూర్చో అన్నారు. నువ్వేం చేయకుండా ఉంటే చాలు, నీ రూపము నిన్ను చూస్తే మాకు భయం వేస్తుంది, మీ చచ్చిపోయిన మీ నాన్నలాగే నువ్వు కూడా పాపాలు చేస్తావేమోనని భయం, అందుకని ఏమీ చేయకుండా నిషీద అంటే కూర్చో అనగానే, ఓహో అయితే నా పేరు నిషాదుడు అన్నమాట, నిషీద అనగానే వాడు నా పేరు నిషాద అనుకుని, మీరు కూర్చోమన్నా కూర్చోనుగా అడవికి పోతున్నా అని అడవిలోకి పోయి జంతువులను వేటాడుకుంటూ అప్పటి నుంచి నిషాద కులాన్ని సృష్టించాడు. వాళ్లే నిషాదులు అనే పేరుతో అడవిలో వేటతో బతికేటటువంటి బోయేవాళ్ళు అయిపోయారు. ఇక ఆ తర్వాత చేతులు చిరికారట వీళ్ళు. ఈ పాపం ఎప్పుడైతే పోయిందో వీడి శరీరం ఈ ఋషుల యొక్క స్పర్శ వల్ల పవిత్రమయ్యింది. ఇంతకు పూర్వం ఆ పాపాత్ముడి శరీరం చాలా దరిద్రపు శరీరం, ఎందుకని శాపానికి గురయ్యాడు గనక. కానీ వీళ్ళు కవ్వం పుచ్చుకుని వాడిని ముట్టుకోవడం వల్ల కొంత పాపం పోయింది. ఇప్పుడు శరీరం శుద్ధి అయ్యింది. ఆ శుద్ధైన శరీరం దగ్గరకు వచ్చి కుడి చేతిని ఎడమ చేతిని మంత్రజలం చల్లి ఇటు ఇటు కవ్వం పెట్టి చిరికారు. కుడి చేతి వైపు నుంచి అందమైనటువంటి పురుషుడు పుట్టాడు. ఎడమ చేతి నుంచి ఒక స్త్రీ పుట్టుకొచ్చింది. అదిగో ఆ కుడి చేతి నుంచి పుట్టినటువంటి వాడికి పృథత్వం వల్ల అంటే చిలకడం వల్ల పుట్టడం వల్ల పురుథువు అని పేరు పెట్టారు. వైన్యుడు వేణుడి కొడుకు గనక వైన్యుడు, చిలకడం వల్ల పుట్టడం వల్ల పృథు చక్రవర్తి విష్ణుమూర్తి యొక్క అంశతో పుట్టాడు ఆయన విష్ణుమూర్తి. ఎడం వైపు నుంచి బంగారపు రంగుతో లక్ష్మీదేవి తన కళ్ళతో పుట్టుకొచ్చింది. ఆవిడ లక్ష్మీదేవి అన్నమాట. ఈ విధంగా పృథు చక్రవర్తి లక్ష్మీదేవితో కలిసి పుట్టాడు. ఈ ఇద్దరికి పెళ్లి చేసి, మీరిద్దరూ విష్ణువు లక్ష్మి, మీరు ఈ భూమండలాన్ని ధర్మబద్ధంగా పరిపాలించండి అనగానే వెంటనే దేవతలంతా పరుగు పరుగుని వచ్చి విష్ణుమూర్తి తన కళ్ళతో అంశతో పుట్టాట అని ఆ దంపతులు ఇద్దరిని సింహాసనం మీద కూర్చోబెట్టి పూజించారు. గంధర్వులు వచ్చారు, ఇంకా వందిమాగధులు వచ్చారు. నువ్వు ఆది విష్ణువి, నారాయణుడివి, ధర్మమూర్తివి, దాతవి అంటూ ఉంటే ఆగండి అన్నాడు ఆయన. అసలు పుట్టి పావు గంట కాలేదు, మీరు నన్ను స్తుతిస్తున్నారు. మీరు స్తోత్రాలు ఎవరిని చెయ్యాలి, మంచి పనులు చేసిన వాడిని, ధర్మాత్ముణ్ణి. అసలు నేను ఎవరినో నాకే తెలియడంలా, అన్నీ ఎరిగినా పరమాత్ముడు అలాగే అంటాడు. ఒక వ్యక్తి ఏ పురాణము చెప్పకుండానే మొట్టమొదటిసారి ఈ పురాణం వేదిక మీదకి వచ్చాడు అనుకోండి, ఆయన పురాణం చెబుతాడు అని ఎలా పొగుడతారు? కొన్ని 40 రోజులు చెప్పాక అప్పుడు ఇష్టమైతే బాగుందండి అంటారు, లేదా దిక్మాలవాడు 40 రోజులు చంపాడురా అంటారు. కాబట్టి అసలు ఏమీ పని చేయకుండా నన్ను ఎందుకని ఇలా మీరు స్తుతిస్తున్నారనగానే అప్పుడు వాళ్ళు పకపకనవి, మహాత్మా నువ్వు ఇంత పూర్వం చేసినవి నీకు తెలుసున్నా తెలియనట్టు నటిస్తున్నావు, పోన్లే జరిగినవి మాకెందుకు, నీ విష్ణుమూర్తి యొక్క అవతారాలు మేము పొగడం, ఇప్పుడు ఏం చేస్తావో పొగుడుతాం, మేము పొగిడినట్టు నువ్వు చేస్తావు అని వాళ్ళు ఏమన్నారట, నువ్వు ఈ భూమికి రాజు అవుతావు, ఆ తర్వాత క్షేమంతో ఉన్న భూమిని క్షేమం కోసం యజ్ఞం చేసి ఆనందపెడతావు, భూదేవి నిన్ను చూచి పారిపోతుంది, ఆవిడ గోవుగా చేస్తావు, ఆవిడ నుంచి విత్తనములు సారము అన్నీ పిండుతావు, భూమిని మళ్ళీ సస్యశ్యామలం చేస్తావు. 10,000 సంవత్సరాలు ఈ లక్ష్మీదేవి కళగా పుట్టింది, ఈ కళతో కలిసి పరిపాలన చేస్తావు, అధర్మాన్ని నాశనం చేస్తావు, 100 అశ్వమేధ యాగాలు చేస్తావు, ఇంద్రుణ్ణి శిక్షిస్తావు, అందరికీ ధర్మం ఇస్తావు, నీ కాలంలో ఎక్కడా వర్షాలు లేకపోవడం ఉండదు అని జరగబోయేదంతా పొగిడారు. అయితే మీరు చెప్పినట్టు అవుగాక అని అప్పుడు దేవతలందరికీ ఈయన కానుకలు ఇచ్చాడు. కానుకలు ఇచ్చి ప్రజల్ని పిలిచి మీకేం కావాలని అడిగాడు. భూలోకంలో ఉన్న ప్రజలు అన్నారు, ఏం కావాలో మమ్మల్ని చూస్తే మీకు తెలియటం లేదా అండి, 8:45 అవుతోందండి, కడుపు కరకరలాడిపోతుందండి, తిండి లేక అల్లాడిపోతున్నామండి, మీ నాన్నగారు వేణుడి కాలంలో అంతా క్షామమేనండి, భోజనం లేదు, భూమి మీద విత్తనాలు లేవు, పంటలు లేవు బాబోయ్ అనగానే అప్పుడు ఆయన హరిప్రసాదం ఉండగా భోజనానికి లోటేమిటన్నాడు. వెంటనే శ్రీహరి కదా మరైనా, అందుకని దానిక అదైతే మీకేం పర్వాలేదు, మీకు కావలసింది మంచి భోజనమే కదా, అవునండి అయితే భోజనం పెడతానని వెంటనే భూదేవిని పిలిచాడు. భూదేవి ఎక్కడున్నా వచ్చి వీళ్ళందరూ ఆకలి అంటున్నారు భోజనం పెట్టంటే, భూదేవి ఆ వీడు కూడా వాళ్ళ నాన్నలాంటి వాడేమో అనుకుని పలకలేదు. భూమి ఎక్కడున్నామన్నాడు ఆయన, పలకలేదు. దాంతో ఆయనకి మండింది. వెంటనే వైకుంఠం నుంచి విమానం తెప్పించి ఆ విమానం ఎక్కే విమానానికి 4 వేదాలు 4 గుర్రాలుగా కట్టి స్వయంగా రథం తోలుకుంటూ ఒక ధనుస్సు పుచ్చుకుని, ఈనాడు ప్రజలు కోరుతున్న, ఇంతమంది ఆకలితో అల్లాడుతున్న, అన్నం పెట్టక విత్తనములు సారము కడుపులో దాచుకుని మంచినీడు లేకుండా చేస్తావా? అటువంటి దాని నువ్వు భూమివి కాదు, నువ్వు పాపాత్మురాలివి. నిన్ను శిక్షించి నరికి వీళ్ళకి అన్నం పెడతాను అనగానే భూదేవి వణికిపోయి ఆవు రూపం ధరించి తెల్లని ఆవుగా మారిపోయి ఒకటే పరిగెత్తడం మొదలెట్టింది. ఈయన ఆవు వెనకాతలు బాణం ఎక్కుపెట్టి పడ్డాడు. నిజంగా ఈయన తలుచుకుంటే ఒక దెబ్బతో ఆవుని పడగొట్టలేడా, కానీ ఆవుని బెదిరించి తరమడం మొదలెట్టాడు. ఆవు అటు పరిగెత్తింది ఇటు పరిగెత్తింది, బ్రహ్మ దగ్గరికి వెళ్ళింది. రక్షించమంది బ్రహ్మన్నాడు, నిన్ను తరివేది విష్ణుమూర్తి, నేనేం చేస్తాను అన్నట్ట. కైలాసానికి వెళ్ళింది. శివుడు అన్నాడు, ఇది మీరు మీరు తెరుచుకోవాలి, మధ్యలో మమ్మల్ని లాక్కండి అన్నాడు ఆయన. అప్పుడు ఆవిడ మళ్ళీ తిరిగి వచ్చి, ఓ పృథు చక్రవర్తి, నువ్వు విష్ణుమూర్తి కళవి, నాకు అర్థమయ్యింది, లక్ష్మీస్వరూపుడవై జన్మించావు, నేను ఆడదాన్ని, నన్ను రక్షించమంటే నువ్వు స్త్రీవైతే నిజంగా రక్షించేవాణ్ణి, కానీ నువ్వు స్త్రీలా ప్రవర్తించలేదు. స్త్రీ అంటే ఎవరు? తల్లి. తల్లి ఏం చెయ్యాలి? బిడ్డలు ఆకలి అంటే అన్నం పెట్టాలి. ఇదివరకు పాపం జరిగినా ఆ పాపాన్ని క్షమించి వీళ్ళని పోషించవలసిన బాధ్యత నీది కాదా? ఎంతమందిని చంపేటప్పుడు నువ్వు తల్లిగలా అవుతావు. అందుకే గోరూపంలో ఉన్నప్పటికీ నువ్వు భయంకరమైన సింహాని కంటే క్రూరమైన దానివి. ఈ బాణంతో నిన్ను ముక్కలు చేసినా తప్పులేదు అనగానే, నన్ను క్షమించు, ఆడవాళ్ళు శరణు అంటే రక్షిస్తావు, పైగా భూదేవిని, ఒకప్పుడు నీ సేవ చేసిన భార్యని, నీ కోరల మీద నన్ను ఉద్ధరించావు, కాపాడమనగానే, అప్పుడు ఆయన వెంటనే బాణాన్ని ఉపసంహరించుకుని, మరి వీళ్ళ అన్నం సంగతో అన్నాడు. దానికేం పర్వాలేదండి, నీకు ఒక మంచి ఉపాయం చెబుతాను, నేను ఈ పాపాత్ముల మీద కోపంతో విత్తనాలు జలము భూసారం మింగేశాను, అదంతా భూమి గర్భం లోపలికి వెళ్ళిపోయింది, అది పైకి తేవడం నా వల్ల కాదు, కక్కి బయటికి తెస్తే అది బాగుండదు, కాబట్టి నేను గోవు రూపం ధరిస్తాను, నువ్వు ఒక మంచి దూడని పక్కన పెట్టు, దూడ 2 గుటకలు వేసాక అప్పుడు ఆ దూడని పక్కకి లాగి మీకేం కావాలో అది కోరుకుని పాలు పిండితే ఆ పాలల్లోంచి మీరు కోరుకున్న వస్తాయండి. వెంటనే ఈయన ఏం చేశాడు, అయితే నువ్వు గోవుగా ఇక్కడే ఉండని మనువుని, స్వయంభవ మనువుని పిలిచి, ఓ మనువు నువ్వు చిన్న దూడగా మారిపో అన్నట్ట. అప్పుడు ఆయన చిన్న దూడగా మారగానే ఈ దూడను వదిలారు. ఈ దూడ పొదుగు దగ్గరికి చేరి టిక్కు టిక్కు అని తలకాయలు ఆడించి పాలు తాగింది. దూడ పాలు తాగితే అప్పుడు ఆవులు బాగా పాలిస్తాయి. ఎప్పుడన్నా ఆవు పాలు పెతకాలంటే అందుకే ముందు దూడను వదలాలి. దూడకి ఇవ్వకపోతే మనకి మిగిలేదు పేడే, పాలు రావు. అందుకని దూడ తాగాక అప్పుడు ఆయన పక్కకు లాగి వెంటనే ఆ 4 స్తనాలు పుచ్చుకుని ప్రజల కోసం గోధుమల వంటి ధాన్యములు పితికాడు, ఆవాల వంటి వాటిని పితికాడు, పప్పులు పితికాడు, ఉప్పులు పితికాడు, కూరగాయలు పితికాడు, పళ్ళు పితికాడు, భూమికి కావలసిన సారం పితికాడు. ఆ సారం నేల మీద పడి ఒక చోట నల్ల రేగడి నేలగా, ఓ చోట ఎర్ర రేగడి నేలగా, ఒక్కో చోట పాలు సరిగ్గా పడకపోతే ఇసక ఇసక కింది చవిటి నేలలు ఉంటాయి కదా కొన్ని చోట్ల, అలాంటి వాటిగా మారాయి. ఒక ప్రాంతం మాత్రం పాలు పితికినా సరే ఆ ప్రాంతం పవిత్రం కాక చిచ్చి ఇక్కడ దుర్మార్గులు పుట్టుగాక అని ఆ ప్రాంతాన్ని ఎడారిగా అట్టే పెట్టాడు. అదనమాట ఇప్పుడు అరబ్ కంట్రీస్. ఆవు పాల యొక్క ప్రభావం అక్కడ లేదు, అందుకే వాళ్ళకి గోవుల మీద కోపంతో గోమాంసం తింటారు. ఈ విధంగా మొత్తం మీద గోవు యొక్క పాల ద్వారా అన్ని రకాలైనటువంటి పళ్ళ ఔషధ మూలాలన్నీ పితికాడు ఆయన. అప్పుడు దేవతలు వచ్చి, మీ మానవులకైనా మాకు కూడా కావాలంటే, మీకేం కావాలంటే యజ్ఞఫలములు కావాలి అన్నారట వాళ్ళు. అప్పుడు ఇంద్రుణ్ణి దూడం చేసి ఆ తర్వాత దేవతలను పిలిచి యజ్ఞమునకు కావలసినవి కల్పవృక్షాలు మొదలైనవన్నీ పితికించాడు. ఇప్పుడు మహానుభావులు పాతాళ లోకవాసులు రాక్షసులు వచ్చారు, మాకు కూడా కావాలన్నారు. అప్పుడు ప్రహ్లాదుణ్ణి దూడగా చేసి, నాయనలారా మీరు పితుక్కోండి అంటే, అప్పుడు ప్రహ్లాదుడు దూడగా వచ్చి రాక్షసుల్ని, మనకు కావలసిన పదార్థాలు పెతకండి అంటే, వాళ్ళు ప్రహ్లాదుడు పక్కకు తప్పుకోగానే మాకు మద్యం మాంసం అని పితికారట. చెప్పాక ప్రహ్లాదుడు రాజేనా బుద్ధి బుద్ధే, అంచేత వాళ్ళకేవో మద్యాదులు వచ్చాయి. ఇలా ఎవరికి కావలసినవన్నీ పితృదేవతలు, దేవతలు, సిద్ధులు, గంధర్వులు అందరూ అన్నీ పితుక్కున్నారు. ఒక్క కుబేరుడు మాత్రం బంగారం, వెండి, నవరత్నాలు, ధాతువులు ఇవి పితుక్కున్నట్ట. అందరూ అన్నీ పితుక్కున్నాక అప్పుడు భూదేవి మళ్ళీ గోరూపం విడిచిపెట్టి భూమిగా మారిపోయింది. అప్పుడు భూదేవికి మళ్ళీ అందరూ పూజలు చేశారు. భూమి మీద నదులు ప్రవహించాయి, సస్యశ్యామలం అయ్యింది, వ్యవసాయాదులు మొదలయ్యాయి, దొంగలందరినీ పృథువు శిక్షించాడు. మళ్ళీ కృతయుగంలో స్వయంభూమును ఆరంభకాలంలో ఎలా ఉన్నదో అలా ధర్మం 4 పాదాల నడిచింది. అపూర్వ రీతిలో ఈ పరిపాలన సాగింది. మరిన్ని అత్యద్భుతమైన, రేపు విష్ణుమూర్తి ఋషభుడనే పేరుతో పుట్టబోతున్నాడు. ఆ వృషభావతారం, ఆ తర్వాత ఇంకా అత్యద్భుతమైన కథలు కొన్ని ఉన్నాయి, జడభరతుడి కథ, ఇలాంటి అనేక అనేక దివ్య కథలతో రేపు మళ్ళీ 8వ రోజు కలుసుకుందాం. అప్పుడే 7 రోజులు ఒక సప్తాహం వెళ్ళిపోయింది. ఇంకా మనకి మిగిలినటువంటి 33 రోజులు సద్వినియోగం చేసుకుందాం. మళ్ళీ రేపు కలుసుకునేదాకా 6:20 కల్లా వచ్చేయండి. చక్కగా గురుస్థుతి చేసుకుని మొదలు పెట్టుకుందాం. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయ్యేన మార్గేణ మహీం మహిషా గోబ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం. లోకా సమస్తా సుఖినో భవంతు.